మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల 1925లో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలీదు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి. మర్నాడు బోల్డంత హంగామా. తెల్లవారు లేచేసరికి నా దంతధావనాధికం ముగించుకొని స్నానం చేద్దాం అనుకుంటుండగా మా పురోహితుడు వచ్చాడు. ఆయన చూడగానే ఈవేళ జరగవలసిన ప్రాయశ్చిత్త కాండ జ్ఞప్తికొచ్చింది. ఆయన లోపలికొస్తూ, "బాబు పార్వతీశం అవశిష్టాలు అయినాయా?" అన్నారు. "చాలా వరకు అయినాయండి. స్నానం చేసి పలహారం ఏదైనా?" అంటుండగానే నా వాక్యం పూర్తి కాకుండా, "ఆగు నాయన, ఒక్క మాట ఆగు. ఈవేళ మటుకు ప్రస్తుతానికి స్నానంతో నీ కార్యక్రమం కట్టిపెట్టి కడుపు సంగతి మర్చిపో. తర్వాత నే చెప్పినట్టు యథావిధిగా చేస్తేనే తప్ప మీ నాన్న నిన్ను నన్ను కూడా బ్రతకనివ్వడు. ఇప్పటికే కొంత ఘర్షణ పడి నేను నీ తరపున మాట్లాడి నీకు కొంత శ్రమ తగ్గించవలని ప్రయత్నించినందుకు నా నెత్తిన 2 అక్షింతలు పోశాడు మీ నాన్న. నాకు అవి చాలు. ఈవేళకు ఇంకేమైనా హెచ్చుతగ్గులొస్తే అవన్నీ నీ నెత్తిన పడతాయి. మళ్లీ నేను చెప్పలేదనుకునేవు" అన్నారాయన. "అయితే పొద్దున్నే పరగడుపునే ఇన్ని అక్షింతలు మీ నెత్తిన ఎందుకేశారు మా నాన్న?" అన్నాను. "ఆ మరేం లేదు, ఆయనకన్నీ యథాశాస్త్రీయంగా జరగాలి. అంచేత ముందు నీకు కాదు నీ బుర్ర కళ్యాణం చేయించమన్నారు. అదిప్పుడు అవసరం లేదని ఈ కాలం కుర్రవాళ్లకు, అందులోనూ విదేశీయానం చేసిన వచ్చిన నీ బోంట్లకు అసలే కుదరదని, అది చేయించకపోయినా తరవాయి కాండకు ప్రత్యామ్నాయం ఏమీ లేదని నచ్చ చెప్పాను. అందుగని తల చిల్లులు పడేటట్లు ఈ నక్షింతలు నా బట్టతలను పడ్డాయి. ఏం చేయను, చేసుకున్న తర్వాత అనుభవించక తప్పుతుందా?" అలా అనుకునే ఇంట్లో ఇంటావిడతోటి బయట మీ నాన్నలాంటి వాళ్లతోటి కాలక్షేపం చేసుకొస్తున్నాను" అన్నాడాయన. "అయితే నాకు గండం తప్పించారన్నమాట. మరి నాదో ప్రార్థన, తరువాత జరగవలసిన ప్రాయశ్చిత్త కాండ సాధ్యమైనంత త్వరలో ముగించి నా బ్రాహ్మణ్యాన్ని నాకు మళ్లీ ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను" అన్నాను. దానికాయన, "అదేదో 3 రోజులు జరగవలసింది ఒకటి ఉన్నది. ఇందులో నుంచి నిన్నెలాగో సూక్ష్మంగా పైకి లాగుతాను గాని ఆ 5 రోజులకు త్వరలో సిద్ధపడమని నా హెచ్చరిక. ఎటొచ్చి ఇందులో కూడా ఒక చిన్న తిరకాసుంది. నీవా దేశాల్లో ఏం తిళ్ళు తిన్నావో దానికి కొంచెం నాలక మీద చొరకా పడుతుంది. అది కాదండానికి వీల్లేదు మరి" అన్నాడు. "నిజమే సుమ్మండి, వీలెలా ఉంటుంది? మీరు నా నాలుక కాల్చిన తర్వాతే" అన్నాను. "అది కాదయ్యా, హడలిపోకలా. ఆగు, ముందు జరగవలసింది బోల్డ్ అంత ఉండనే ఉంది. మన వాళ్లు ప్రతిదానికి యథాశక్తి అని, లఘు ప్రక్రియలని, బోల్డ్ అని సదుపాయాలు నీలాంటి వాళ్ల కోసం చేసే ఉంచారు. మాటకు ముందు ఇది పనికిరాదు అది పనికిరాదని నీలాంటి వాళ్లు మమ్మల్ని వేధించి తినడమే కాక తరువాత వ్యవహారానికి వచ్చేటప్పటికీ ఒక్కడ మాట్లాడితే ఒట్టు. వీలైతే మళ్లీ అది కూడా పంచరాత్రం చేయమంటారు కూడాను" అన్నారు. నేను అనన్లేండలాగా, ఎలాగైనా త్రిరాత్రమైనా పంచరాత్రమైనా అంతటితోటి విరమించే వెరివాళ్ళు ఎవరూ ఉండర్లేండి" అన్నాను. ఆయన సంతోషం పట్టలేక ఏవేవో జ్ఞాపకాలొచ్చి వచ్చే నవ్వు నాపుకుంటూ, "చాలే, నేర్చావు కబుర్లు. అంత దూరం వెళ్ళినందుకు మంచి పాండిత్యమే సంపాదించావు. లే, త్వరగా స్నానం చేయి. మీ నాన్న వస్తే మనని బతకనివ్వడు. లే లే లే" అన్నారు. అంటూ ఆయన లోపలికి చక్కా పోయాడు. అలా ఆయన్ని నేను, నన్ను ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో సన్నిహితంగా ఎరుగుదాం. కనుక ఆయన ఎప్పుడూ ఇలా కులాసాగా చమత్కారంగా మాట్లాడతాడని ఏదో మాటలు అందించి ఆయన రెచ్చగొట్టడం, ఆయన చేత వాగించడం నాకు బాగా అలవాటు. ఆ కబుర్లు వినడం ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది. నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్త కాండకు అన్నీ అమర్చారు మా వశిష్ఠులు. మా నాన్న ఎప్పుడు తెప్పించుంచాడో నా కోసం ఒక పట్టు తాపీత అక్కడ పెట్టుంది. అవి నన్ను కట్టుకోమన్నారు. ఈ మధ్యన అలవాడు తప్పిపోయినా ఆ పట్టుపంచే జారిపోతున్నా జాగ్రత్తగా కట్టుకున్నాను. ఇంతలో మా నాన్న ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ్యం పెద్దవారిని 10 మందిని వెంట పెట్టుకుని వచ్చారు. వారి వెనుకనే కొందరు క్షత్రియ ప్రముఖులు కూడా వచ్చారు. మంత్రతంత్రములతో వేదఘోషతో ప్రాయశ్చిత్తం సుమారు ఓ జాం తర్వాతను ఎలాగూ పూర్తయింది. ఇంకొక అరగంటలో అందర్నీ భోజనానికి దయచేయమన్నారు. అక్కడికి వచ్చిన పెద్దలే కాక ఊరిలో బ్రాహ్మణులు మరికొందరూ కూడా పంక్తి భోజనానికి దయచేశారు. నన్ను కూడా వారి సహపంక్తిని కూర్చోమన్నారు. భోజనాలైనాయి. దక్షిణ తాంబూలాదులు అందివడం అయినది. అందరూ వారి వారిళ్లకు వెళ్లారు. కాని ఆ సాయంకాలానికే ఊరిలో కొంత అలజడి బయలుదేరింది. ఈ ప్రాయశ్చిత్తం చాలదని, ఇది సశాస్త్రీయం కాదని, అసలు తెలిసిచేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఏమిటని గ్రామంలో కొందరు తర్జన భర్జనలు ప్రారంభించారు అని విన్నాను. ఇందులో దేనికి అధికారైన వాడు ఒక్కడూ లేడు. అయినా మానవ స్వభావం మారదు కదా. సరే ఏం జరుగుతుందో చూద్దామని మేము ఊరుకున్నాం. 4 రోజులైన తర్వాతను మమ్ములను మా ఇంటికి వచ్చి భోజనం చేసిన వారిని బహిష్కరిస్తున్నామని ఆనోటా ఆనోటా మాకు వర్తమానం అందజేశారు. మా నాన్నకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందరినో పెద్దలను పండితులను అధికారులైన వారిని సంప్రదించే ఈ ఏర్పాటు చేశారు. నాకు ఈ సలహా ఇచ్చిన పండితుడు మా ఇంటికి వచ్చి స్వయంగా ఈ కర్మకాండ జరిపి కూడా ఏదో సాకు చెప్పి మా ఇంట విందు ఆరగించకుండా వెళ్లి ఇది సశాస్త్రీయంగా జరగలేదని, అంచేతను తమను భోజనం చేయకుండా వచ్చామని కొందరి దగ్గర చెప్పి వారి చేతను కొంత దుష్ప్రచారం చేయించినట్లు మాకు తెలిసింది. మా నాన్న పరమ శాంతులే కాని పట్టుదల వస్తే మటుకు దాన్ని అంతు తేలే వరకు విడిచిపెట్టే స్వభావం కాదాయింది. ఈ పట్టుదలలు నానాటికి ఎక్కువయ్యాయి. తర్వాత ఒక రోజున మా ఇంట్లోకొచ్చిన పితృకార్యమునకు మామూలుగా వచ్చే భోక్తలు రామన్నారు. పోని అని పొరుగురు నుంచి ఎవరినో తెచ్చుకొని ఆ కార్యం ముగించుకున్నాడు మా నాన్న. దాంతో గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యం 2 పార్టీలుగా చీలిపోయారు. ఈ పట్టుదల చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. మా ఊరు బ్రాహ్మణుల్ని ఎవ్వర్ని పొరుగురువారు సంభావనకు కూడా పిలవడం మానుకున్నారు. దాంతో మా విరోధి వర్గం వారు చాలా ఇరుకున పడి రోజులు దొర్లించుకోవడం కష్టమై తుదకు కాళ్లబేరానికొచ్చి మా నాన్నగారిని క్షమాపణ వేడి రాజీపడ్డారు. నిర్హేతుకంగా ఇంత గ్రంథం సాగించారు మా ఊరు గ్రంథసాంగులు. ఈ ప్రాయశ్చిత్తం ముగిసిన తర్వాత నేను 2-3 రోజులు యథేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ వేళపట్టున మా నాన్న పంక్తిని భోంజేస్తూ మధ్యాహ్నం అంతా ఏదో గ్రంథ కాలక్షేపం చేస్తూ కూర్చునేవాణ్ణి. సాయంత్రం మటుకు ఒక మాట ఊళ్ళోకి పొలానికెళ్ళి వస్తూ ఉండేవాణ్ణి. ఉదయం సాయంకాలం ఎవరో ఒకరు, ఒకరంటే ఒకరు కాదు, 10 మందికి తక్కువ కాకుండా వచ్చి కూర్చొని, "బాబయ్య, అక్కడ సంగతులు ఏమన్నా చెప్పండి" అనేవారు. "రోజు ఏం చెప్పను, నా మొహం చెప్పడానికి ఏమీ లేదు, దయచేయండి" అని వాళ్లకు ఉత్సాహభంగం చేయడం ఇష్టం ఉండేది కాదు నాకు. అందుకని, "ఏం చెప్పమంటావయ్యా, పోని మీరేమైనా అడిగితే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను" అన్నాను. వెంటనే, "అయితేనండి, అక్కడ మీకు భోజనం ఎలాగండి? అక్కడ ఏమన్నా మన ఓటేళ్లున్నాయా, లేకపోతే మీరే వండుకునేవారా, ఏం చేసేవారండి?" అన్నాడు ఒక అతను. "మన ఓటేళ్లు లేవు, నేను వంట చేసుకోలేదు. ఒక వంటాన్ని మట్టుకు సంపాదించాను" అన్నాను. "ఏటేటేటి, మనోరేనండి, బ్యామర్లేనటండి" అన్నాడు. "కాదు బాబు, అంత అదృష్టం కూడానా? మనోరు కాదు, బ్యామర్లు కాదు. ఇదిగో చూడు, ఎవ్వరితోటి చెప్పకు, ఒక దర్శనమ్మనే సంపాదించాను" అన్నాను. "అయ్య బాబోయ్, బాబు భలే ఊరేనండి. అవునులండి, మీరు మటుకు దొరలా లేరా ఏంటి? అంచేత బాబు నిజంగా దొరసానమ్మేనేటండి, భలే పనిచేశారండి. మన ఊళ్ళో పెద్ద పెద్ద కలకటేర్లకే దొరకదు కందా, మరెట్టా పట్టేశారన్నమాట. భలే భలే, మా దొంట మాట చెప్పారండి బాబు" అంటూ కొంతసేపు వాళ్ళలో వాడే నవ్వుకుంటూ ఉంటే పక్కవాళ్లు కూడా నవ్వుతూ, "నిజంగా నిజమేనటండి" అన్నాడు ఓ కుర్రవాడు. "నిజంగా, సత్య ప్రమాణంగా నిజమే. దొరచానే దొరికింది. అది ఎక్కువ కష్టపడకుండా ఖర్చు కూడా లేకుండానే దొరికింది. నేనున్నన్నాళ్లు అక్కడ హాయిగా వేళ కింద ఉడకేసి పడేసేది. ఇక్కడికొచ్చేటప్పుడు నా తోట వస్తానంది కూడాను. తీసుకొద్దామనే అనుకున్నాను మీకందరికీ చూపించడానికి. తినా తీసుకొస్తే మీరంతా పనులు మానుకొని మా పనులు చేసుకోనివ్వకుండా ఆవిడ్నే చూస్తూ కూర్చుంటారని భయం వేసి తీసుకురాలేదు అన్నాను.
అయ్యో అయ్యో,
ఎంత పని చేశారండి, మా మంచి శాసన పోగొట్టేశారు బాబు మీరు అని వాళ్ళు వాపోయారు. ఒక మాట మేం కూడా అమ్మని చూసి సంతోషించేవాళ్ళం కందా అన్నాడు ఎంతో ఆశాభంగమైనట్టు. మళ్లీ ఇంకొకడు అందుకొని, అయితే మీరున్ననాళ్ళు ఆ ఒక్క మంచేనండి, లేకపోతే అని వాక్యం పూర్తి కాకుండానే, నా ప్రాణానికి ఒకత్తి చాలదా అన్నాను. చాలిద్దరు మంచి వయసులో దూరంలా ఉన్నారు, మీకేమండి అన్నాడు. నాకు ఏం లేదు నీకు ఏం లేదు అని అంటుంటే ఇంకొక అతను అందుకొని, అయితే ఆవిడికి మనంట వచ్చినా అండి అని లాయర్ ప్రశ్న వేశాడు. వాళ్ళు మనన్నమే తింటారా అండి అని ఇంకొకడు అడిగాడు. అన్నం తినరు బాబు, మన అన్నం వాళ్ళకెలా దొరుకుతుంది? మన అన్నం, మన పప్పు, మన కూరలు చచ్చినా ఎన్ని జన్మలెత్తినా ఇక్కడ పుట్టితే తప్ప దొరకవు. అందుకని నేను కొంత శ్రమపడి కొత్త కోడళ్ళకి అన్నీ చెప్పినట్లుగానే ఆవిడకు నేను అన్నీ ఓపిగ్గా నేర్పించాను. అంతేనా అండి అన్నాడు ఒకతను. నాకు కావలసిందంతే, అదేదో నేర్చుకున్నంత నేర్చుకుని చేసి పెడుతూ ఉండేది. మన వాళ్లందరికూ అదే పద్ధతి. మేము అద్దెకున్న ఇంటివారే ఈ సహాయం చేస్తూ ఉండటం అలవాటు. మా ఇంటి యజమానురాలికి ఇద్దరు పిల్లలు కూడాను అన్నాను. దాంతో వాళ్ల ఉత్సాహం తగ్గింది. అయితే మన భోజనానికి వారి భోజనానికి తేడా ఏటండి అని ఓ కుర్రవాడు అడిగాడు. మొదటి సంగతి, నా బోంట్లు శాకాహారులు కదా, వాళ్లందరూ ఆబాలగోపాలు మాంసాహారులే అన్నాను. అయితే ఆ చేత్తోటే చేస్తారా అండి మీకు అన్నాడు ఇంకొక అతను. ఆ చేత్తోటి చెయ్యక దానికోసం వేరే చెయ్యోడు సంపాదించి ఒంకికి తగిలిచ్చి అవసరం వచ్చినప్పుడు చెయ్యి ఉపయోగిస్తుందనుకున్నావా అన్నాను. అందరూ నవ్వారు. ఆ కుర్రాడు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. అయితే పొద్దున్నే లేచి మనకు మళ్ళీ స్నానం గట్టా చేస్తారా అండి అన్నాడు ఇంకొక అతను. ప్రతివాళ్లు చేస్తారని చెప్పడం కష్టం, అది చలిదేశం కదా. బయట చెరువుల్లోనూ కాలువల్లోనూ ఎవ్వరూ స్నానం చేయరు, చేయలేరు కూడాను. అంచేత ఇంట్లో ఉన్న కుళాయిలతోటో వేణీళ్లతోటో స్నానం చేయాలి. అది సామాన్యులందరికూ సాధ్యపడే విషయం కాదు. పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేవాళ్లకు తప్ప తక్కిన వాళ్లకిది సులభ సాధ్యం కాదు అన్నాను. మరైతే తమరో అండి అన్నాడు ఇంకొకడు. నేనెలాగో దానికోసం వేరే ఛార్జి కట్టి స్నానం చేస్తూ ఉండేవాణ్ణి మానకుండా. ఇలాగే ఏవేవో వెర్రిమరి ప్రశ్నలు అడుగుతూ నన్ను వేధిస్తూ ఉండేవారు. తెల్లారులేచింది మొదలు రాత్రి పడక వరకు మనం చేసే ప్రతి పని గురించి వాళ్లకి అన్నీ సందేహాలే. అక్కడ కూర్చోడానికి చేపలుంటాయండి అన్నాడు ఒకతను. తాటాకు చేపలా, తొంగ చేపలా, ఈతాకు చేపలా అని మరొకడు అడిగాడు. అసలక్కడ తాడి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయా అండి అని ఒకటి సందేహం. నేను మంచం మీద పడుకున్నానా కింద పడుకున్నానా అని ఒకడు అడిగాడు. లేదు, మంచం పైనే, పరుపుల మీద పడుకునేవాణ్ణి అన్నాను. అయితే అక్కడ కూడా మంచాలు, పరుపులు గట్రా ఉంటాయన్నమాటండి అన్నాడు. కంబళ్లే కప్పుకోవాలా అండి అని ఒక ఆసామి ఆశ్చర్యపడ్డాడు. ఒకటి కాదు, మూడు నాలుగు జోడించి కప్పుకుంటేనే గాని శీతాకాలంలో చలి ఆగదు. ఒక్కొక్కప్పుడు ఇన్ని కప్పుకున్నా కూడా చలి ఆగేది కాదు అన్నాను. అంత చలి ఉంటుందా అండి అన్నాడు మరొక అతను. అంతా ఇంతా చలి కాదు, మనం ఊహించలేనంత చలి. శీతాకాలంలో ఒక్కొక్కప్పుడు మంచు కురుస్తుంది. అంటే మనకు మంచు పడ్డట్టు నీటి బిందువులుగా కాదు, ఆకాశం మీద నుంచి ఎవరో దూది పింజలు తెల్లనివి కిందకి దిమ్మరిచినట్టుగా పడుతుంది. అది నేల మీద పడి పడటంతో కరిగిపోతుంది. కాని ఒక్కొక్కప్పుడు నేల మీద కొన్ని అడుగుల మందల్లో నిలిచిపోయి ఒక రకమైన శీతల వాయువు వీచి ఇదంతా ఘనీభవిస్తుంది. అంటే రాయిలా గడ్డ కట్టిపోతుంది. అటువంటప్పుడు ఏరులు నదులు కూడా గడ్డకట్టిపోవడం కద్దు. మేమున్న ప్రదేశం కంటే పైకి పోతే అక్కడ ఇంకా శీతలం, 6 నెలలు చీకటి, 6 నెలలు వెలుతురును అన్నాను. బాబోయ్, 6 నెలలు చీకట్లో లేవకుండా, అవశిష్టాలు తీర్చుకోకుండా, తిండి తిప్పలు లేకుండా ఆ చీకట్లో ఎలా బతుకుతారండి అన్నాడు. తిండి తిప్పలు లేకేం కర్మ, చీకటిగా ఉన్నంత మాత్రాన ఎవ్వరూ ఏ పని మానుకోరు. మనం మానుకున్నావా, ప్రతినిత్యం జరిగేవన్నీ యథాతథంగా జరిగి తీరుతాయి. నయం, చీకట్లో సంసారాలు చేస్తారా అన్నావు కాదు అన్నాను. ఒకతను నిర్ఘాంతపోయి, అక్కడ ఆడంగులు కూడా ఇంత చెల్లోనూ ఉంటారా అండి అన్నాడు. మొగంగులున్న చోట ఆడంగులు మటుకు లేకపోతే ఎలాగా అన్నాను. అబ్బా, అక్కడ ఆడోరు పెళ్లిళ్ళు సంసారాలు అన్నీ ఉంటాయన్నమాట అన్నాడు గుండె బాదుకొని. చాలే, యాదవ తెలివిదాట్లో నువ్వును ఏసే ఉపేసిన, ఎలాగైతేనే ఆడోళ్ళు వాళ్ళకి పిల్లలు లేకపోతే ఈ దొరలందరూ ఎక్కడి నుంచి వచ్చారనుకున్నావు యాదవా, మనం గాని అంటున్నావేంటి వీళ్ళనే. అలా టోర్ను అడిగేటప్పుడు కొంత ముందు వెనక ఆలోచించి అడగాలి అన్నాడు మరొకడు నా బదులు తను సమాధానం చెప్తూ. మొదటి ప్రశ్న అడిగినవాడు ఈ దెబ్బకు ఖిన్నుడై తల వంచుకొని కూర్చున్నాడు. ఇంకొక ముసలతను ఇంతసేపటి నుంచి మౌనంగా కూర్చున్నవాడు నా కేసు చూసి చేతులు జోడించి, బాబయ్య ఒక్క సందేహం తమను అడగాలనుంది, అది అడగకూడని ప్రశ్నేనండి, అందుకనే భయపడుతున్నాను. తమరిని చూసి కాకపోయినా ఈ కుర్రనాగన్లంతా ఏమన్నా అంటారని నవ్వుతారని భయంగా ఉందండి అన్నాడు. పెద్దవాడువు, నిన్ను నే పుట్టినప్పటి నుంచి ఎరుగుదును, నీకంటే తెలివైన వాళ్ళ వీళ్ళందరూను. మనలో మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఈ భయము సందేహం ఎందుకోయ్ కాని అన్నాను. అలాగే చేతులు జోడించుకునే రహస్యం చెప్తున్నట్టు కొంచెం గొంతు తగ్గించి, అక్కడ ఆడోరు మనోళ్ళకి మళ్ళీ ఏమడుగుతాడని నేను హళ్ళిపోతూ ఉంటే, మనోళ్ళు మళ్ళీ నెల నెలకి బయళ్ళుంటారా అండి అన్నాడు. అందరూ గొల్లు అన్నారు. అతను కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. పెద్దయ్యా, పెద్దవాడువు అడగవలసిన ప్రశ్నే అడిగావు. మనలో మాట, వాళ్లే కాదు ఏ దేశంలో పుట్టిన ఆడదైనా వయసు వచ్చిన తర్వాత ఈ ధర్మం తప్పదు అన్నాను. వెంటనే ఊరుకోక, అంత చలిలో బయట ఎలా ఉంటారండి అని మళ్లీ అడిగాడు. చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు బయటున్నా లోపలే ఉంటారు, అంటే మనకు మళ్ళీ దూరంగా కూర్చోరు, మామూలుగా ఇంట్లోనే ఉంటారు అన్నాను. అయితే ఆ 3 రోజులు వంట వగైరా అన్ని పనులు చేస్తారా అండి అన్నాడు. వంట చేస్తారన్న సంగతి నాకు తెలుసు, తరువాయి పనులు చేస్తారో జైరో నాకు తెలీదు, నువ్వు అడగనుకూడదు అన్నాను. పోన్లేండి, అడగనుగానండి, మీ మనసు కూడా మీకు వంట చేస్తే మీరు తినేవారా బాబయ్య అన్నాడు. ఆ రోజులన్న సంగతి ఎప్పుడూ చెప్పలేదు నాతో ఆవిడ, చెబితే ఏం జరిగేదో కాని. ఇంక నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఇంట్లోకి వినబడితే మా అమ్మ ఈ క్షణంలోనే బయటకు వెళ్ళగొడుతుంది. ఇలాంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికే మొన్న మా వాళ్లు ప్రాయశ్చిత్తం చేయించారు. ఇవి తెలిస్తే మా వాళ్లు మరికొన్ని ఊహించుకొని ఇంకా ప్రాయశ్చిత్తం చేసినా లాభం లేదని నన్ను ఇంట్లోంచే కాకుండా దేశం నుంచే తగలేస్తారు అన్నాను. అందరూ ఒక మాట గొల్లుమన్నారు. ఇంకొక తెలివైన కురవాడు స్వతంత్రించి ధైర్యం చేసి, తమరక్కడ ఏం చేసినా అవి అన్నీ ఇక్కడ తెలిసినా మీ వారు వెళ్ళగొడతామంటే మేం ఒప్పుకోలేండి, ఆ పూచి మాది అని హామీ ఇవ్వడంతో ఒక మాట గుండెల మీద చెయ్యి వేసుకొని, థ్యాంక్ యూ, ఆ మాత్రం అభయం ఇచ్చావు అంతే చాలు నాయన అన్నాను. వాళ్లందరూ నవ్వుకుంటూ లేచి నిలబడి నమస్కరించి నా దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు. వాళ్లందరూ పూర్తిగా వెళ్లకుండానే ఒక 10 మంది యువకులు, కొందరు నాతో చదువుకున్న వాళ్లు నర్సాపురం నుంచి వచ్చి, నమస్కారం పార్వతీశం గారు అంటూ, జై రమారమణ గోవిందో హరి అన్నంత హడావిడిగా వచ్చారు. ఏమిటో ఈ హడావిడి, అంతా కులాసాగా ఉన్నారా, 3 ఏళ్ల నుంచి ఇందులో ఏ ఒక్క మొహం కనపడలేదు, ఏమైపోయారు, ఏదో పాడు పని చేస్తున్నా, మూడేళ్లు మొహం చాటేసుకోవడం ఎందుకు అన్నాను నవ్వుతూ. వాళ్లు ఫకాలు నవ్వి, మన పార్వదేశం మొత్తం మీద అక్కడికి వెళ్లినా మారం చిల్లిగవల మామూలుగానే వచ్చాడు అన్నాడు నా మిత్రుడొకడు. వాళ్లందరూ మళ్లీ నవ్వారు. ఏమిటి, ఏది కాని వేళ ఇలా కొట్టుకొచ్చారు? పొద్దున్నొచ్చిన వాన, పొద్దెక్కి వచ్చిన చుట్టం, వెంటనే పోరంటారు. మీరందరూ ఈ పోటిక్కడ తిష్టవేస్తానంటే నేనొప్పుకోనబ్బాయ్, తర్వాత మీ ఇష్టం అన్నాను. పోనీలండి, దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మిమ్మల్ని చూస్తేనే మా కడుపు నిండింది. మీరు చెప్పిన సామెత అబద్ధం అని రుజువు చేయడానికి వచ్చాం. మీరు భోజనానికి వెళ్లవాలని లేచారు కాబోలు. మేము మరో ప్రయత్నం మీద వచ్చాం, మీకొక చిన్న హెచ్చరిక చేసి వెళ్దామని. మీరు దేశంలోకి దయచేశారన్న వార్త 4 రోజుల క్రితమే నర్సాపురం అంతా డావాగ్నిలా చుట్టపెట్టింది. వార్త వినగానే కోర్టుకెళ్లేటప్పుడు గౌన్లు తలగొడ్డలు తగిలించుకోవడం మర్చిపోయారు కొందరు. మరికొందరిని గురించి మరికొన్ని విన్నాం, ఏవేవో మర్చిపోయారని. కానీ అవి అధికారికంగా చెప్పలేకున్నాం. అవన్నీ అటుంచి ప్రస్తుతాంశం ఏమిటంటే, మన హైస్కూల్లో పాత ప్రస్తుత విద్యార్థుల తరపున మీకు ఘన సన్మానం చేయడానికి నిశ్చయమైంది. క్లీడర్లు కూడా బార్ అసోసియేషన్ తరపున ఆ పని చేయబోతున్నారు. ఈ శుభవార్త మీకు అడ్వాన్స్గా చెప్పడానికే మేము ఒక్క పరుగునొచ్చాం. బహుశా సభ రేపే జరగొచ్చు, లేదా ఎల్లుండొకటి ఆవలెల్లుండొకటి జరిగితీరుతాయి. మన స్కూల్ సభకి మిమ్మల్ని ఆహ్వానించడానికి కీర్తిశేషులైన కీర్తివంతులైన మన ప్రధానోపాధ్యాయులు స్వయంగా ఆద్రాబాద్రా 2 మెతుకులు నోట్లో వేసుకుని గుండె దిటవు చేసుకుని రానున్నారని, ఇందువలన ఘనత వహించిన శ్రీ బారిష్టర్ పార్వతీశం గారికి తెలపడం అయింది అని నాతో చిన్నప్పటి నుంచి చదువుకుంటూ అనేక అవకతవకల్లోనూ అల్లర్లలోనూ నాకు సహాయభూతుడైన మిత్రుడు చాటింపు వేశాడు. మా హెడ్ మాస్టర్ గారు దయచేసిన కొద్దిసేపటికో లేకపోతే వారితోనో నర్సాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా దయచేయనున్నారని వినయంగా మనవి చేసుకుంటున్నాం అన్నాడు ముగుళిత హస్తాలతో మరో పూర్వాశ్రమవాసి. ఇక మేం వచ్చిన పని సక్రమంగా నెరవేర్చుకున్నాం. మీ దర్శన భాగ్యానికి సంతోషిస్తున్నాం. ఇంతటితో మేం విరమిస్తున్నాం అని పూర్వం మా మూర్తిత్రయంలో 3వ వాడు అధముడు అయిన మరొక మిత్రుడు వందన సమర్పణ చేసి నాకు మిలిటరీ వందనం చేసి వెనక్కి తిరిగాడు. అందరూ నవ్వారు. చాలా సంతోషించాను. ఇంకా మీరెన్నడూ ఇటువంటి పిచ్చి వేషాలు వేయమని అగ్ని సాక్షిగా సూర్యచంద్రాదులు సాక్షిగా ప్రమాణం చేసి నేను వచ్చేదాకా కూర్చోండి, లేకపోతే మీరు మళ్లీ రండి. నాకు సన్మానంట సన్మానం. ఎందుకీ సన్మానం, మన హెడ్ మాస్టర్ గారిని రాని చెప్తాను అన్నాను. మేమో వచ్చి చూస్తాన్లే, ఏమాత్రం చెప్తావో అంటూ నవ్వుకుంటూ వాళ్ల దారిన వాళ్లు వెళ్లిపోయారు. నేను లోపలికి వెళ్లి మా నాన్న ఇంకా దేవతార్చన ముగించలేదని తెలుసుకుని కాసేపు వాకిట్లోనే విశ్రమించాను. ఈ సన్మానాలేమిటి, సభలేమిటి, సందర్భంలేమిటి అనుకుంటూ ఏ అనుభవం లేని నేను ఏం ఉపన్యాసం ఇవ్వను, ఏం మాట్లాడను అని అనుకుంటూ అసలు దాని భావం ఏమిటో అని నేనొక్కసారి విదేశీయానం చేసి వచ్చినంత మాత్రాన నాకీ ఘనత ఎందుకు, నాకీ గౌరవం ఎందుకు అని ఆలోచిస్తూ ఒక అరగంట కూర్చునేసరికి దేవతార్చనకు ముగింపుగా గంట లోపల నుంచి వినపడ్డది. ఇంకొక 2 నిమిషాల్లో మా అమ్మ వచ్చి, లేనాయనా కాళ్ళు కడుక్కో, భోజనం చేద్దుగాని. వచ్చిన వారిలో ఎవరైనా భోజనానికి ఉంటే వారిని కూడా కాళ్ళు కడుక్కోమని నీళ్లు అవి ఇయ్యి అని లోపలికి వెళ్ళిపోయింది. వచ్చేవారెవ్వరూ లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు, పై విస్తళ్ళేమీ వెయ్యొద్దు అని నేను నూతి దగ్గరకు వెళ్లి కాళ్లు కడుక్కొని పట్టువస్త్రం ధరించి బుద్ధిమంతుళ్లాగా భోజనానికి తయారయ్యాను. ప్రతిపూట భోజనాలు అయ్యేవి. నేను వచ్చినప్పటినుంచి అక్కడ నువ్వేం చదివావు, ఏం పాస్ అయ్యావు, లేకపోతే అక్కడ తప్పావా, అక్కడ సంగతి సందర్భాలేమిటి, నీ భోజనాధికములు ఎలా నడిచేవి, అక్కడ జీవిత విశేషాలేమిటి, విధానాలేమిటి అని ఒక్క మాట నన్ను అడగలేదు మా నాన్న. ఆయన అడుగుతాడని, నేనెన్నెన్నో చెబుదామని ఎంతో ఉత్సాహపడేవాణ్ణి.
ఒక్క మాట ఆ ప్రశంస ఎత్తకపోయేసరికి నాకెంతో ఆశాభంగం కలిగినట్లయింది.
ఎందుకో తెలీదు, ఆలోచిస్తే ఆయన అడక్కపోవడం సబబే అనిపించింది. అక్కడిని చేసిన పనులన్నీ కాని కొన్ని కాని విని ఉంటే ఆ అప్రాచ్య చర్యలను ఆయన మన్నించలేకపోయేవారు. వాటికి తగ్గ ప్రాయశ్చిత్తమే లేదనుకునేవారనుకుంటాను. అందుకనే ఏమీ తెలుసుకోపోవడమే మంచిదని ఉభయతారకమని నిర్ణయించుకున్నారు కాబోలు. ఈ ఆలోచన కలగడంతో ఆయన మీదను ఎప్పుడూ ఉంటున్న గౌరవం కంటే ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువైంది. భోజనములు ముగించుకొని వాకిట్లోకొచ్చాం. మా నాన్న భగవద్గీత చేత పుచ్చుకొని అలవాటు ప్రకారం కొంతసేపు పారాయణం చేసి విశ్రాంతి తీసుకోవడానికి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. మా అమ్మ భోజనం తర్వాత సవరణలు చేసుకుంటూ ఉంటే నేను ఒక పుస్తకం తీసి కొంతసేపు చదువుతుండగా, నిద్రాజాడ్యం నిన్ను చేరుగదరా అన్నట్టు నిద్రాదేవి నన్ను వరించింది. ఓ గంటో అరగంటో నిద్రపోయి ఉంటాను. మా హెడ్మాస్టర్ గారు వస్తారేమోనని ఉలిక్కిపడి లేచాను. వారింకా రాలేదని తెలుసుకొని ముఖ ప్రక్షాళనం చేసుకొని మళ్లీ నా చదువులో పడ్డాను. మళ్లీ కాసేపు గ్రంథ పఠనం సాగించాను. మా అమ్మ నాకు పలహారం ఏదో చేసి తీసుకొచ్చింది. అది నేను ముగించే లోపున నా పలహారం పళ్ళెం లోపల పెట్టేసి చేతులు కడుక్కొని ఇవతలకు వచ్చేసరికి వారు వచ్చి అక్కడున్న బల్ల మీద సుఖాసీనులయ్యారు. నేను నమస్కారం చేయగానే వారు నవ్వుతూ, ఏమోయ్ పార్వతీశం అంటూ లేవబోయారు. ఆయనతోటి కూడా వచ్చిన 3-4 విద్యార్థులు నిలబడే ఉన్నారు. మాస్టర్ గారు, దయచేయండి, మీరు లేవడమేమిటి? నేను మీ శిష్యుడన్న మాట అప్పుడే మర్చిపోయారు. నేను ఎన్ని దేశాలు తిరిగినా ఎంత చదువు చదివినా మీరు నాకు ప్రథమ గురువులని, మీ క్రమశిక్షణ, కరశిక్ష, బెత్తం శిక్షతోటే నేను పైకొచ్చానన్న సంగతి నేనెప్పుడూ విస్మరించనండి అంటుంటే ఆయన మళ్లీ కూర్చొని, హార్నీళ్లు బంగారంగాను, నువ్వు ఇవేమీ మర్చిపోలేదన్నమాట. ఆఖరికి నా చేతి విసురు, బెత్తం చురుకు ఇంకా నిన్ను వేధిస్తూనే ఉన్నాయన్నమాట. ఎంత పని జరిగింది, అయినా పర్వాలేదులే. దండం దశగుణం భవేత్ అనే పెద్దల వాక్యం నీలో నిజమైంది. చాలా సంతోషం. తరువాత సభాముఖాన్ని క్షమాపణ చెప్పుకుంటాను అన్నారు నవ్వుతూ. అంత మాట మీరనడం ధర్మం కాదు మాస్టర్ గారు, అది నాకు శాపంగా పరిణమించవచ్చు, ఆ పని మట్టుకు చేయకండి అన్నాను. వారు సంతోషపూర్వకంగా నన్ను దగ్గరికి తీసుకొని నా వీపు తట్టి పక్కనే కూర్చోబెట్టుకొని ఒక మాట 2 చేతులతోటి ఆలింగనం చేసుకున్నారు. ఆయన శరీరం కొంచెం కంపించినట్లు, హృదయ స్పందన ఎక్కువైనట్లు అనిపించింది. నాకు ఒళ్ళు పులకరించింది. గురుదేవుల ప్రేమ కూడా నాకు పితృవాత్సల్యం లాంటిదే అనుకున్నాను. అయితే పార్వతీశం, నీ వచ్చావని 3 రోజులై తెలిసినా అనుక్షణం నిన్ను చూడవల్లని ఆత్రుతపడుతున్నా వీలైంది కాదోయ్. నిన్ను చూస్తే నాకెంత ఆనందంగా ఉందో ఎలా చెప్పను. ఆనాడు నీవెవ్వరితోటి చెప్పకుండా దేశాంతరం వెళ్లావని విని అందరూ ఎంత బాధపడ్డా, నేను మటుకు చాలా సంతోషించాను. అంటే నువ్వు తప్పక పెద్ద చదువు చదివి క్షేమంగా తిరిగి వచ్చి పెద్ద పేరు సంపాదించుకుంటావనే ధైర్యం అప్పటినుంచి ఉండేది. నేను అనుకున్నట్లుగానే విద్యలు పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషిస్తూ, నీవు చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటావని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఇక నే వచ్చిన పని చెప్పొద్దు మరి. నీవు వచ్చావని తెలియగానే స్కూల్ మొత్తం మీ ఊరు వచ్చి పడదామన్నంత ఉత్సాహం కలిగింది అందరికూ. నేనే వాళ్ల ఉత్సాహాన్ని తాత్కాలికంగా చల్లపరిచి దానిని క్రమబద్ధం చేయవాలని సంకల్పించి మేమింతమందిని మీ ఇంటి మీద దాడి చేయడం కంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అందరి తరపున నిన్నక్కడకు ఆహ్వానించి గౌరవించి అక్కడ, అనగా ఆ దేశపు విశేషాలన్నీ నీ ముఖత నిండు సభలో వింటే బావుంటుందని కొందరు ఉపాధ్యాయులతో చెప్పగా వారు చాలా సంతోషించి నాతో ఏకీభవించి ఈ ఏర్పాటు చేశారు. అందుకని
ఎల్లుండి సాయంకాలం మన హై స్కూల్ ఆవరణలో సభ ఏర్పాటు చేశాం. నీవు పాత విద్యార్థిగా, నేటి గౌరవ అతిథిగా వచ్చి నీ అనుభవాలన్నిటినీ, లేకపోతే కొన్నింటినో చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందపరచవల్లని అందరి తరపున నిన్ను శాసిస్తున్నాను అని అననుగాని, తప్పక మరో మాట చెప్పక వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందపరవశులను చేయాలని కోరుతున్నాను అన్నారు. అనగానే నేను లేచి నిలబడి నమస్కరిస్తూ, అంత పెద్ద మాటలు అనద్దు మాస్టర్ గారు, నాకు సన్మానం గౌరవం ఏమిటండి, తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఊరికే మీరు పెద్దలు 10 మంది కూర్చొని చిన్న గోష్ఠిలా ఏర్పాటు చేసి నన్ను ఏదైనా ప్రశ్నలు వేస్తే నేను చేతనైన సమాధానాలు చెబితే బావుంటుందనుకుంటాను. ఉపన్యాసాలు పెద్ద సభల్లో చేయడం నాకింకా చేత కాలేదు. పైగా ఉపన్యాసం అంటే విద్యార్థులంతా సరదాగా వచ్చినా 2 నిమిషాలు అయ్యేటప్పటికి విధిగా వాళ్ళందరికీ తనలో పొచ్చి తీరుతుందని నా భయం. వాళ్లకు ఊరికే నా ముఖం ఒకసారి చూపించి మనం గోష్ఠి జరుపుకోవడం చాలా బాగుంటుందని నా అభిప్రాయం అన్నాను. నీ అభిప్రాయం చాలా బాగానే ఉంది, కాని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం గనక ముందు ఈ సభ ముగించి తరువాత ఉపాధ్యాయులతో ప్రత్యేకించి గోష్ఠి ఏర్పాటు చేస్తాను. అది కూడా చాలా మంచి పనే. అంచేతను ఎల్లుండి సాయంకాలం 4 గంటలకు బండి తీసుకుని మా విద్యార్థి నాయకుడో లేక ఉపాధ్యాయుడో వస్తారు. వారితో నీవు తప్పక రావాలి. ఇంకానే వస్తా మరి అని నేను నమస్కరించగా నా భుజాల మీద చెయ్యి వేసి తనతో వీధిలోకి తీసుకువెళ్లి నాకు సెలవిచ్చి వారు బండెక్కి వెళ్లిపోయారు. ఈ సభ ఏమిటి, సన్మానమేమిటి, నాకెందుకు వచ్చింది భగవంతుడా అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుండగా మళ్లీ వాకిట్లో బండాగిన చప్పుడు కావడం. నేను లేచి వీధిలోకి వెళ్లి వారిని ఆహ్వానిద్దామని అనుకుంటూ ఉండగానే వారు లోపలికి రావడం జరిగింది. ఈసారి వచ్చిన వారు 2 ప్లేడర్లు. వారు ఫలానా అని తెలుసుకున్నాను. నాకంటే బాగా పెద్దలు కావడం చేతను ఎక్కువ పరిచయం లేదు. వారు రావడంతోటే పరస్పరం అభినందనలు చేసుకుని కూర్చున్నాం. వారు వచ్చిన పని వెంటనే విన్నవించారు. తమ రాక విన్నాం, మన ప్రాంతాల్లో విదేశీయానం చేసిన వారిలో మీరే ప్రథములు. విదేశాలలో విద్య నేర్చి MA బార్ ఎట్లా అయి వచ్చిన వారిలో మీరే ప్రథములై ఉండడం, మీరు మాకు అన్ని విధాలా సన్నిహితులు కావడం మాకు గర్వకారణం. ఆవలెల్లుండి మా నరసాపురం బార్ అసోసియేషన్ తరపున మమ్మల్ని గౌరవించి మీరొకసారి దయచేసి మీ విదేశానుభవాలు కొన్ని మాకు తెలుపవల్లని సభ ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని స్వయంగా కోరటానికి వచ్చాం. మా మున్సబ్ గారు కూడా స్వయంగా మీ దర్శనానికి రావాలనుకున్నారు, కానీ వారినంత శ్రమ పడవద్దని మేం మీతో మనవి చేసి మిమ్మల్ని తప్పక తీసుకొస్తామని చెప్పి మేమొచ్చాం. నాటి సభకు వారే అధ్యక్షత వహిస్తారు, తమరు తప్పక దయచేస్తారు కదా. ఆ సాయంకాలం మాలో ఎవరో ఒకరు బండి తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాం అన్నారు. హబ్బెబ్బే మీకంతా అని నేనేదో అనుబోతుంటే వారు లేచి నిలబడి నా మాట పూర్తి కానివ్వక, తమరు మరో మాట ఏమీ చెప్పక మా ప్రార్థన మన్నించాలి, తప్పదు సెలవు అని గబగబా వెళ్ళిపోయారు. ఈరోజు సాయంకాలం నరసాపురంలో ఈ యజ్ఞం ఒకటి తప్పదు కదా అని మధ్యాహ్నం 3 గంటలకే లేచి స్నానం చేసి మామూలుగా పంచి కట్టుకుని ఒక లాల్చీ వేసుకుని పైన కండువా కూడా వేసుకోవడానికి అమర్చి సిద్ధం చేసుకున్నాను. మా స్కూల్ నుంచి విద్యార్థుల ఉపాధ్యాయులు వస్తారనుకుంటూ పావు తక్కువ 4 గంటలకల్లా నేను వారి రాకకు నిరీక్షిస్తూ తయారై కూర్చున్నాను. వారు సరిగ్గా 4 గంటలకు వస్తామన్నారు. గడియారం 4 కొట్టింది, 4:30 కూడా దాటింది. నేనేమైనా పొరపాటు పడ్డానా, లేక వాళ్లు తేదీ ఏమైనా మార్చుకున్నారా అని అనుకుంటూ అయినా బండి ఏదైనా వస్తోందేమో చూద్దామని వీధి గుమ్మంలోకి వచ్చేసరికి బండి కూడా ఆ క్షణంలోనే గుమ్మం దగ్గర ఆగింది. బండిలో నుంచి ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు దిగారు. బందహాసం చేస్తూ నాకు నమస్కరిస్తూ, మన్నించాలి పార్వతీశం గారు, చాలా ఆలస్యమైంది, తమరు అక్కడకు దయచేసిన తర్వాతను ఆలస్యం కాకూడదని ఎంతో తొందరపడ్డా సర్దుబాట్లన్నీ అయ్యేసరికి ఈవేళయ్యింది, ఇంకను తమ డ్రెస్ వేసుకుంటే వెంటనే వెళ్ళిపోదాం అన్నాడు వచ్చిన ఉపాధ్యాయుడు. నా ఆలస్యం ఏమీ లేదు, సుమారు 3 గంటల నుంచి మీరు రాక ఎదురు చూస్తున్నాను అన్నాను. అతను కొంచెం తెల్లబోయి, మరి డ్రెస్ మార్చుకోరా అన్నాడు. మార్చుకోవడానికి ఏమున్నది, చాకలు తెచ్చిన పంచా చొక్కా కండువా కంటే వేరే దుస్తులు ఏముంటాయి అన్నాను. అతను కొంచెం తడబడి, హాహా చిత్తం అదేనండి, తమరు ఇవి విడిచేసి వస్తారేమో అనుకున్నానండి అన్నాడు చేతులు జోడించి కంగారుగా. మాస్టారు, బట్టలు విడిచే సభకు ఎలా రానండి అన్నాను ఎంతో అమాయకంగా ముఖం పెట్టి. ఆయన ఉక్కిరి బిక్కిరై, చిత్తం చిత్తం అదేనండి, అనగా అంటేనండి తమరు బట్టలు కట్టుకుంటారని అనుకోలేదండి, అనగా ఎప్పుడు అదేదో సూటు హ్యాటు వగైరతో కాని పైకి రాలనుకున్నానండి అన్నాడు ఎంతో భయంతో. అయితే ఇంట్లో ఏమీ లేకుండా ఉండి వీధిలోకి వచ్చేటప్పుడు అమ్మా అంతా తగిలించుకొస్తాననుకున్నారా, భలే వారండి రండి పోదాం అన్నాను. ఆయన భుజం మీద చెయ్యి వేసి వీధిలోకి తీసుకొచ్చాను. పక్కనున్న కురవాడు పైకి నవ్వలేక నవ్వు ఆపుకోలేక కడుపు పట్టుకుని ఉండ జుట్టుకుపోయి నానాయాతన పడుతూ మా వెనకనే వచ్చాడు. ముందు నన్ను బండి ఎక్కమన్నారు. గౌరవంతో వెనకన కుర్రవాడు, చివరను మాస్టర్ గారు కూర్చున్నారు. ఈ బండిలో నర్సాపురం చేరేటప్పటికీ బట్టలకు ముఖానికి కొంచెం జేగురు రంగు వస్తుంది. అక్కడ ఎడింబరోకు మళ్ళీ మీరేమైనా ముఖ ప్రక్షాళనాధికం చేసుకుంటారా అని అడిగేవారు ఎవ్వరూ ఉండరు కదా అనుకుని ఒళ్ళు కంపరం ఎత్తినా గత్యంతరం లేక బండిలో ఎక్కి కూర్చున్నాను. బండి 10 గజాలు సాగ్గానే, అయ్యా పంతులు గారు కొంచెం పైకి రండయ్యా అన్నాడు బండితోలే సాయిబు. నవ్వుకుంటూ కొంచెం ముందుకు జరిగాను. మళ్లీ కొంచెం దూరం సాగేటప్పటికీ, తమరు ఇంకా పైకి రావాలండయ్యా అన్నాడు సాయిబు. నాయనా, ఈ కొద్ది పరిచయం తోటే నా మీద ఇంత అభిమానం కలిగి నన్ను పదే పదే పైకి రావాలని కోరుకునేవాడువు, నువ్వు అక్కడవు కనబడ్డావు, చాలా సంతోషం. ఇంకా చాలనా అన్నాను కొంచెం పైకి జరుగుతూ. చాలండి మహారాజ్ అన్నాడు. 6 నీళ్లు బంగారంగాను, నన్ను అప్పుడే మహారాజును కూడా చేసేశావు అన్నాను. చిత్తం తమరు ఎప్పుడూ మహారాజులాగానే ఉంటారండయ్యా అని నవ్వుకుంటూ ఈల వేసి హుషారుగా బండిని పోనిచ్చాడు. ఆ ఉత్సాహంతో మమ్మల్ని 1/2 గంటైనా కాకుండా నర్సాపురంలో మా స్కూల్ గుమ్మంలో బండాపి, ఇంక దిగండి మహారాజా అని నన్ను నా పరివారాన్ని హెచ్చరించి తను కిందకురికి బండి గుర్రం పైకి తేలిపోకుండా నొక్కి పట్టుకుని నిలబడ్డాడు. మేం 3 నెమ్మదిగా కిందకు దిగాం. మాకెదురుగుండా హెడ్ మాస్టర్తో సహా ఉపాధ్యాయులందరూ 50 మంది విద్యార్థి బృందం నాకు స్వాగతం చెప్పడానికి అక్కడే నిలబడి ఉన్నారు. దిగగానే మా రోజుల్లో నేనెరుగని విశేషం ఒకటి ముందు కనబడ్డది. కొందరు విద్యార్థులు అన్ని తరగతుల నుంచి తలొకరో ఇద్దరో వచ్చి కాకీ దుస్తులు, నెత్తిమీద టోపీ, మెడలో నీలం రంగు గొడ్డ టైలా ముడివేసుకుని దానికిరుపక్కలా వరుసగా నిలబడి నేను ముందుకు బయలుదేరగానే అటెన్షన్ అని ఒక పొలికేక ఆ విద్యార్థి నాయకుడు పెట్టగా వారంతా తమ బూట్లు చప్పుడు చేసి నాకు సైనికాభివందనం చేశారు. నేను చిరునవ్వుతో ఫీల్డ్ మార్షల్ వలె వాళ్ళని చూస్తుంటే హెడ్ మాస్టర్ గారు ఎంతో సంతోషంతో, వాళ్ళు బాయ్ స్కౌట్స్, మన స్కూల్లో ఈ ఏడాదే శిక్షణ కొత్తగా ప్రారంభించాం, విద్యార్థులందరికీ ఇది ఎంతో ఉత్సాహజనకంగా ఉంది అన్నారు. చోపుదారులు పరాకు పలుకుతున్నట్లుగా కొందరు ఉపాధ్యాయులు కుర్రవాళ్లను అల్లరి చేయకుండా తమ తమ స్థానాల్లో కూర్చోమంటూ హెచ్చరిక చేస్తుంటే నేను నా ప్రక్కన ఉన్న హెడ్ మాస్టర్ గారు మహామంత్రి తిమ్మరస అయినట్టు, నేను రాయలవారినైనట్టు ఏమిటో అనుకుంటూ లోపలికి ప్రవేశించాను. హాలు కిటకిటలాడుతూ ఉంది. అక్కడ కేవలం విద్యార్థులే కాక చాలా మంది పుర ప్రముఖులు, ఉద్యోగులు కూడా వచ్చినట్లు కనబడ్డది. నేను లోపలికి రాగానే లేవాలా అక్కర్లేదా అనే సందేహంతోనూ, ఈ పంచా చొక్కా కండువాతో ఉన్న మనిషి పార్వతీశం అవునా కాదా అన్న సందేహంతోనూ ఒక లిప్త కాలం అనుమానించి ఎందుకైనా మంచిదని అక్కడున్న 50 మంది గభీలున లేచి నిలబడ్డారు. నన్ను హెడ్ మాస్టర్ గారు ఎంతో గౌరవంతో తిన్నగా అక్కడున్న ఉన్నత స్థానానికి తీసుకువెడుతూ ఉంటే పంచకట్టుకున్న నేను పార్వతీశాన్నేనని అనే నిశ్చయానికి సభికులంతా వచ్చి హర్షధ్వానాలు చేశారు. నేను చాలా గంభీరంగా మామూలుగా నవ్వు తుళ్ళు లేకుండా చాలా సుప్రసిద్ధుళ్లాగా ఒక్క క్షణం నిలబడి సభికులందరినూ దయార్ద్ర దృష్టితో చూసినట్లుగా చూసి దయచేయండి అన్నట్టు హస్తాభినయం చేసి కూర్చున్నాను. సభికులంతా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. కిందనున్న ఉపాధ్యాయులంతా విద్యార్థులందరినీ సరిగ్గా కూర్చోబెట్టి బల్లలు లేక నిలబడి ఉన్న కొందరిని విద్యార్థులను ప్లాట్ఫారానికి ఎదురుగుండా నేల మీదనే కూర్చోపెట్టి నిశ్శబ్దంగా ఉండవాలని అందరినీ హెచ్చరించగానే సభలో శబ్దం చల్లారింది. హెడ్ మాస్టర్ గారు నెత్తిమీద తలగుడ్డ, మెడమీదనున్న కండువా సవరించుకుని ప్లాట్ఫామ్ మీదకి దయచేసి ఓ కుర్రవాణిని పైకి రమ్మని ప్రార్థన చేయమన్నారు. సభ్యులంతా లేచి నిలబడ్డారు. ఆ విద్యార్థి తాను నేర్చిన గణపతి స్తోత్రం సంస్కృతంలోనూ, సరస్వతీ ప్రార్థన తెలుగులోనూ చేసి మాకు నమస్కరించి తనకేదో అఖండ గౌరవం జరిగినట్టుగా సంతోషించి కిందకు వెళ్ళిపోయాడు. హెడ్ మాస్టర్ గారు లేచి నిలబడి మళ్లీ ఒక మాట కోటు కండువా సవరించుకుని సభ్యులను చూసి మందహాసం చేసి కొంచెం కంఠం సవరించుకుని సభాయై నమః అని చేతులు జోడించి, మహాజనులారా, విద్యార్థులారా, సోదర ఉపాధ్యాయులారా, ఈరోజు మనకందరకు చాలా సుదినం. ఇది ఒక అపూర్వమైన మరపురాని మరవకూడని సంఘటన. మన స్కూల్లో మన వద్ద విద్యను అభ్యసించి ఈనాటికి మన తెలుగువారిలో ఏ ఒక్కరో ఇద్దరో తప్ప తక్కిన వారెవ్వరూ చేయలేని సాహస కృత్యం అసాధారణమైన ధైర్యంతో నేర్పుతో చేయగలిగాడు మన పార్వతీశం. కొన్ని సంవత్సరాల క్రితం అతను నా విద్యార్థి ఉండడం నాకింతంతా అని చెప్పనలవిగాని ఆనందహేతువు, గర్వకారణంగానూ ఉంది. ఈ సంతోషాతిశయంతో నన్ను మరచి పూర్వపు చనువుతో వారిని ఏకవచనంతో సంబోధన చేసినాను. వారు అన్యదా భావించడం తలుస్తాను అని నా కేసు చూశారు. నేను మౌనంగా ఒక నమస్కార బాణం మందహాసంతో జోడించి వారి వైపు విసిరాను. ఆయన అది అందుకున్నట్టు ప్రతిహాసం చేసి, మన పార్వతీసింగ్ గారు నేను మనవ చేసినట్టుగా పరాపేక్ష లేకుండా, ఎవ్వరి సహాయం లేకుండా అంత పిన్న వయసులో ఇన్ని వేల మైళ్ల సముద్రయానం చేసి మన ప్రభువుల స్వదేశమైన బ్రిటన్లో అంతర్భాగంగా ఉంటున్న స్కాట్లాండ్ వరకు వెళ్లి ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ బార్ ఎట్లా ఉత్తమ తరగతిలో ఉత్తీర్ణులైన విషయం మీరందరూ వినే ఉన్నారు, ఆనందించి ఉన్నారు. ఇప్పుడు ఒక భయంకరమైన మహాఘోర సంగ్రామం ఐరోపాలో జరుగుతున్న విషయం మీకందరికూ తెలిసిందే. ఈ రోజుల్లో జలాంతర్గాములు సప్త సముద్రాల్లోనూ అహర్నిశాదులు తిరుగుతూ ఉంటే, సముద్రం మీద చూడ భయంకరమైన యుద్ధనౌకలు పహారా కాస్తుంటే, పైన అంతరిక్షంలో వాయు విమానాలు మన సంచారాన్ని సంచలనాన్ని వేయి కళ్ళతో కనిపెడుతూ ఉంటే, ఎంతో ధైర్యం చేసి ప్రాణభీతి లేకుండా వీటన్నింటినీ తప్పించుకొని క్షేమంగా ఆరోగ్యంగా స్వదేశానికి తిరిగి రాగలిగిన ధైర్యశాలి మన పార్వతీశం. వారికి పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించమని మనం అందరం చేతులెత్తి ప్రార్థించాలి అనగానే సభలో ఉన్న యావన్ మంది తప్పదు కాబోలని బాధపడకుండా ఒకసారి చేతులెత్తారు. మళ్లీ మా హెడ్మాస్టారు మరొక మారు కంఠం సవరించుకుని గాత్ర గాంభీర్యం గాని స్థాయి గాని తగ్గకుండా, ఇక పార్వతీశం వారి గుణగణాలు, వారి విద్యాబుద్ధులు, వారి తెలివితేటలను ఎంతసేపైనా మీకు చెప్పవల్లని ఉంది. కాని ఇప్పటికే కాలాతీతమైనందువల్ల నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగించి మన పార్వతీశం గారు లేచి వారి అనుభవాలను మనకు తెలపవల్లని కోరుతూ, సభా ప్రారంభం అనుకున్న దానికంటే చాలా ఆలస్యమైనందుకు మన్నించవలను అంటూ నేను విరమిస్తున్నాను అని కుర్చీలో కూర్చుని వారు పడ్డ శ్రమకు ముఖాన బయలు వెడలిన శ్వేద బిందువులు తుడుచుకుంటూ ఉంటే సభికులు దిశలు మారుమోగేటట్లుగా సుదీర్ఘ హర్షధ్వానాలు చేశారు.